तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गायत्री महाविज्ञानము మొదటి భాగము రెండో భాగము పూర్తి చేసుకున్నాం మనం. మూడో భాగంలోని పంచకోశ సాధన మనం చదువుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి శబ్ద జంజాలంలో పడి అనేకమైనటువంటి సాధనా విధానాల గురించి మనం మాట్లాడుకుంటూ మనం అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నామో మర్చిపోతూ ఉంటాం. అది మళ్లీ మనం గుర్తు చేసుకుందాం. వైభవము ఐశ్వర్యము ఇవి రెండు పదాలు మనం గుర్తుంచుకోవాలి. వైభవము అనేది వామపక్షం అయితే ఐశ్వర్యము అనేది దక్షిణపక్షము. వైభవము అనేది రాక్షసత్వం వైపు అసురత్వం వైపు తీసుకెళ్తే, ఐశ్వర్యము అనేది ఋషితత్వము వైపు తీసుకెళ్లి అక్కడి నుంచి పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. ఈ డిస్టింక్షన్ వైభవము ఐశ్వర్యము మధ్య ఉన్నటువంటి భగవంతుణ్ణి ఐశ్వర్యవంతుడు అంటాం. ఏంటి తేడా? ఇక్కడ బలము బుద్ధి ముందు, బుద్ధి నుంచి బలము. ఇది విభూతిలో వస్తుంది, వైభవంలో వస్తుంది. ముందు బుద్ధి ఉండాలి, బుద్ధి నుంచి ఆ బుద్ధిని ఉపయోగించుకునేటటువంటి బలం ఉండాలి మనకి. ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తాయో మనం పంచకోశాలలో అర్థం చేసుకుంటున్నాం. బుద్ధి అనేది అన్నమయ కోశం నుంచి వస్తుంది. బుద్ధి అనేది అన్నమయ కోశం నుంచి వస్తుంది అని ఎందుకంటున్నాం? మనం ఏ విధమైనటువంటి ఆహారం అయితే మనం తీసుకుంటామో ఆ విధమైనటువంటి మనస్సు లేక బుద్ధి ఏర్పడుతుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనస్సే ఏర్పడుతుంది. అన్నమే మనస్సు, అన్నము మనము. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే అన్నము నుంచి బుద్ధి ఏర్పడి మరి తర్వాత ఏం కావాలి? బుద్ధి తర్వాత వైభవంలో బలం. ఆ బుద్ధిని ఏ దిశలో మీరు ఉపయోగించుకుంటే ఆ దిశలో మీ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అన్నమయ కోశంలో ఉన్నటువంటి ఋషిత్వాన్ని రాజేష్ మహర్షి తత్వంతో కనుక మనం కలుపుకోగలిగితే ప్రాణమయ కోశ సాధన ఏర్పడుతుంది. ఈ పదాలను మర్చిపోకండి మీరు. ఋషి అంటే ఎవరు? ప్రకృతిలో అనుగుణ్యంగా నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మన పరిస్థితులు మారాలి అని వాడు కోరుకోడు. పరిస్థితులు మారాలి అని ఎందుకు కోరుకోడు? సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి గురువు లేకపోతే పరమాత్మ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచాడు. అంతకంటే మంచి పరిస్థితులు మనం ఊహించలేము. ఎవరి కోసం మంచి పరిస్థితులు? జీవాత్మ యొక్క ప్రగతికి. మనం అది గుర్తుంచుకోవాలి, జీవాత్మ యొక్క ప్రగతి. ఈ భౌతిక శరీరము, ఫలానా పేరు గల ఫలానా తల్లిదండ్రులకి పుట్టినటువంటి వ్యక్తి యొక్క ప్రగతి జీవాత్మ యొక్క ప్రగతి కాదు. స్థూల శరీరం మీద మనం వేసుకున్నటువంటి ఒక ఆచ్ఛాదన, అది ఏదైనా ఒకటే. కానీ జీవాత్మ యొక్క ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది? బ్రహ్మ సృష్టించినటువంటి, సృష్టి ఆదిలో ఉన్నటువంటి విశ్వ ప్రణాళిక, సృష్టి ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళికను అర్థము చేసుకుని ఆ ప్రణాళికకు తగినటువంటి కార్యక్రమాలు చేయగలిగేటటువంటి వ్యక్తి ఋషి. ఆ ఋషిత్వాన్ని అర్థం చేసుకోండి మీరు. ఋషి అనేటటువంటి పదము సన్యాసికి, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళకి మనం ఆపాదించటం లేదు. విశ్వ ప్రణాళికలో ఒక భాగముగా జీవాత్మ అవతరించింది. అది తన పని తను చేసుకుంటూ పోతోంది. అది ఏ పని అయితే చేసుకుంటూ పోతుందో దానికి సహకరించటం యోగము. దానికి విరుద్ధంగా భౌతికంగా ఇంద్రియలోలు తత్వము, కష్టాలు సుఖాలు, వాతావరణం యొక్క ప్రభావము మనకు అనుకూలంగా లేవు అనుకునేటటువంటి బాధతో దాన్ని మార్చేటటువంటి విధానం అంతా కూడా రాక్షసి సాధన విధానం, రాక్షసులు చేసేటటువంటి సాధన విధానం. అందువల్లే ఋషుల యొక్క యజ్ఞము బంధము వాటిల్లినప్పుడు, ఋషుల యొక్క యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తున్నప్పుడు రాక్షసుల్ని ఋషులు అడ్డుకోలేదు. అది వాళ్ల పని కాదు. అది ఎవరి పని? అది విశాలమైనటువంటి సృష్టి ప్రణాళికలో కొంతమంది వ్యక్తుల యొక్క ఆత్మ ఆ కార్యక్రమం కోసమే పుడుతూ ఉంటుంది. వాటినే మనం క్షత్రియులు అంటాం. వాళ్లు అడ్డుకోగలిగితే అడ్డుకుంటారు, వాళ్లు అడ్డుకోకపోతే ఋషి మాత్రం అడ్డుకోడు. ఆ యజ్ఞం భంగం అవుతూనే ఉంటుంది. యజ్ఞం భంగం అవుతూ ఉంటే వీడు చేస్తూనే ఉంటాడు, యజ్ఞాన్ని వీడు మాత్రం ఆపడు. కానీ ఏం చేస్తాడు? ప్రకృతిలో ఏ జీవాత్మ అవుతే యజ్ఞ ఘనాన్, యజ్ఞాలను నాశనం చేసేటటువంటి వ్యక్తులను నాశనం చేయటానికి ఉత్పత్తి చేయబడ్డారో వాళ్లని మాత్రమే స్వీకరిస్తుంది. అందుకే విశ్వామిత్రుడు దశరథుడు వస్తానంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోవటానికి కారణం మీకు అర్థం అవ్వాలి. అక్కడ ఋషి యొక్క కోరిక ఏం లేదు, అక్కడ విశ్వ ప్రణాళిక యొక్క కోరిక. ఆ విశ్వ ప్రణాళికలో తర్వాత రాముడు అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది కనుక దశరథుడు అప్పుడు వస్తే రాముడికి కుదరదు, విశ్వ ప్రణాళిక మొత్తము భంగం అయిపోతుంది. అంచేత ఏది ఎలా ఉన్నా ఋషి అనేటటువంటి వాడు ఎలా జీవించాడు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఋషి వచ్చి 16 ఏళ్ల నా కుర్రవాణ్ణి యజ్ఞరక్షణకు అడుగుతున్నాడు అంటే ఇచ్చేయగలగాలి. కామన్ సెన్స్ ప్రకారం ఒప్పుకోకపోయినా నేనే అతని కంటే ఎక్కువ సామర్థ్యవంతుణ్ణి, నేనే పెద్ద రాజుని, నేనే ఇదివరకు రాక్షసులతో పాటు రాక్షసులకు విరుద్ధంగా దేవతలతో పాటు యుద్ధం చేశాను. దశరథుడేం తక్కువ శక్తివంతుడేం కాదు కదా. ఈ భావన, ఋషిత్వ భావన మనం మర్చిపోతే ఈ మొత్తం మనం చదువుతున్నది మళ్ళా గందరగోళం అవుతుంది. ఇది మనం ఎందుకు చదువుతున్నాం? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము జీవాత్మ యొక్క ఆవరణలు. ఈ ఆవరణల యొక్క ఉపాధేయత, ఈ ఆవరణల యొక్క ఉపయోగము జీవాత్మ చేసుకోవాలి. దేనికోసం చేసుకోవాలి? అది కూడా తన కోసం చేసుకోదు. ఈ విశాలమైనటువంటి సృష్టి కార్యక్రమంలో ఒక అతి చిన్నదైనటువంటి అది స్పెక్, ఒక కణం మాత్రమే అది. అది ఆ సృష్టికి అనుగుణ్యంగా జీవించగలదే తప్ప తనంతట తాను నిర్ణయాలు తీసుకుని సృష్టి ఇలాగే ఉండాలి అని మాత్రం అది కూడా నిర్ణయించుకోలేదు. ఈ విధమైనటువంటి భావన బాగా పరిపుష్టం చేసుకోవాలి. ఎక్కడ మనం ఉన్నామో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, మంచి కావచ్చు చెడు కావచ్చు, దుఃఖం కావచ్చు సుఖాలు కావచ్చు, ఎంతకాలం బట్టి మనం బాధపడతాం, ఎంతకాలం నుంచి అనే మాట మీరు వచ్చింది అంటే జీవాత్మ నుంచి మీరు తప్పారన్నమాట. ఎంతకాలం అనేది ఎవరు నిర్ణయించాలి? వాడు నిన్న. ఈ విధంగా మీరు చూసినప్పుడు పాండవులు చేసినటువంటి అనేక పనుల వెనకాతల ఆ ఋషిత్వం మనకి గోచరిస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు లేచి యుద్ధం చేయలేకే కాదు వాళ్ళు, కానీ అప్పుడు కనుక యుద్ధం చేస్తే మహాభారత యుద్ధం ఆగిపోయేది. ఎందుకు ఆగిపోయేది? అసలు దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడేవి కాదు, దానికి కావలసినటువంటి కర్మ ఏర్పడేది కాదు, దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడేవి కాదు. అంచేత సామాజికంగా వ్యక్తిగతంగా పనికిరాని వాళ్లు అనిపించినప్పటికీ కూడా ఏది విశ్వ కళ్యాణానికి, మన కళ్యాణం కాదు విశ్వ కళ్యాణానికి ఏది ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి ఆచరణ చేయగలిగేటటువంటి వాడే గాయత్రి ఉపాసకుడు. అది పూర్తిగా మీరు నిరంతరము గుర్తుంచుకోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఏ కోరికలు మీ మనసులో ఉండకూడదు. ఉంటే ఏ కోరిక ఉండాలి? విశ్వ ప్రణాళికను నేను అర్థం చేసుకోవాలి. విశ్వ ప్రణాళికలో నా వంతు కర్తవ్యం ఏమిటి? మాస్టరు మీరు చెప్పినట్టు నేను చేయలేకపోతున్నాను, చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను చెప్పినట్టు చేయటం ఇంపార్టెంట్ కాదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచిందో అక్కడే మీరు వెలుగుతూ ఉండండి. స్టోర్ కీపర్లు ఉంటారు మిలిటరీలో, ఫ్రంట్కి వెళ్లి యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు, ఇద్దరు ఇంపార్టెంటే. వాడోడో యుద్ధం చేసేస్తున్నాడు, వాడికి చాలా ఇది వచ్చేస్తోంది, స్టోర్ కీపర్ ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. కానీ స్టోర్ కీపరే లేకపోతే ఈ అమ్యూనిషన్స్ అవి కరెక్ట్ టైంకి వాడు అందించకపోతే ఫ్రంట్ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ పరస్పర అవగాహన ఈ విశాల విశ్వం యొక్క ఆ మహాకాల చక్రములో మన వంతు పాత్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా గాయత్రి మంత్రం చెప్తుంది. అది చెప్పాక మన వంతు పాత్ర నిర్ధారణ చేసుకోవటానికి కావలసినటువంటి బలము, బుద్ధి, కౌశలము, యశస్సు, ప్రతిష్ట, ఈ ఐదు పొందటానికి కూడా గాయత్రి మంత్రమే మనకి సహాయపడుతుంది. ఈ ఐదు ఏంటి? ముందు బుద్ధి, బుద్ధి తర్వాత కర్మ చేసేటటువంటి బలము, ఆ బుద్ధి బలము వల్ల కౌశలము, కౌశలం వల్ల పేరు ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతుల వల్ల ప్రతిష్ట. ఇది గాయత్రి యొక్క కుడివైపు ఎడం వైపు ఉన్నటువంటి ఐదు చేతులు. మరి కుడివైపు ఉన్నటువంటి ఐదు చేతులు ఏంటి? ఋషిత్వము, ఇందాక చెప్పుకున్నటువంటి మానసిక స్థితి. ప్రకృతి నన్ను ఎక్కడ ఉంచిందో అక్కడ ఉంచాం, ఎక్కడుంచిందో అక్కడ ఉంచాం. మరేం చేయాలి? ఆ చేయటానికి కావలసినటువంటి బలం కావాలి కదా, ఆ బలము రాజర్షి స్థితి. ఏం చెయ్యాలో అది చేయగలిగేటటువంటి బలము రాజర్షి స్థితి. ఈ బుద్ధి, ఈ బలము ఉన్నాక నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి బుద్ధి, మనం ఎక్కడున్నాం అక్కడ ఏ కార్యక్రమం అయితే చెయ్యాలో ఆ కార్యక్రమం చేయటానికి కావలసినటువంటి బలము. ఎట్లాస్ షడ్డ్ అని ఒక నవల చదివాను నేను. ఎట్లాస్ అనేటటువంటి ఒక రాక్షసుడు భూమిని మోస్తూ ఉంటాడు అని గ్రీక్ పురాణ గాథ. వాడికి కోపం వచ్చింది, అలసిపోయి వాడేం చేసే షడ్డ్ అంటే వదిలేసేట చేతులు, వదిలేస్తే అవుతుంది భూమి. అది ఆ నవల పేరు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి నవల అది. ఆ నవలలో ఒక సన్నివేశం వర్ణిస్తుంది ఆ రైటర్ ఐన్ ర్యాండ్ అని. హీరో లాంటి వ్యక్తి ఒకడు అక్కడున్నాడు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటా అంటే ప్లే బాయ్ అని. ప్లే బాయ్ అంటే తెలుసు కదా, ఓ విలాస పురుషుడు అని. అప్పుడు సైడ్ హీరో ఉంటాడు ఇంకోడు, వాడు వాడిని కొట్టడానికి వస్తాడు. నేచురల్లీ సైడ్ హీరో హీరో అంటే ఇంకా మూడో పాత్ర ఎవరే ఉండాలి అక్కడ ఉండవలసిన వాళ్ళు? హీరోయిన్. హీరోయిన్ అక్కడ ఉంది. సైడ్ హీరో హీరోని కొడుతున్నప్పుడు బల్లను పట్టుకున్నట్టు వాడు. ఆ వర్ణన నేను చెయ్యలేను కానీ ఎప్పుడైనా పుస్తకం జరిగితే ఆ వర్ణన చూడండి. కొడుతున్నాడు వీడు, బల్లను పట్టుకుని ఉన్నాడు. ఎందుకు పట్టుకుని ఉన్నట్ట అంటే వాడు బల్లను వదిలేస్తే చితగొట్టేస్తాడు వాడిని. భావం అర్థమైందా? అది రాజర్షిత్వం యొక్క కౌశలం అంటే తర్వాత స్థితి. దేని గురించి ఉదాహరణ చెప్పాను, నీకు శక్తి ఉంది, చావగొట్టగలిగేటటువంటి శక్తి ఉంది, కానీ నువ్వు చావగొట్టవు అంటే నీకు ఎంత అదుపు కావాలో ఊహించుకో. ఆ మానసిక స్థితి బ్రహ్మర్షి. ఆహారం తింటున్నాడు, తర్వాత ఆస్తులు సంపాదిస్తున్నాడు, పోస్టులు సంపాదిస్తున్నాడు, ప్రెసిడెంట్ అవుతూ ఉంటాడు, డైరెక్టర్లు అవుతూ ఉంటాడు, ప్రిన్సిపాల్స్ అవుతూ ఉంటారు, ఎమ్మెల్యేస్ అవుతూ ఉంటారు, రకరకాలైనటువంటి పోస్టులు, రకరకాలైనటువంటి ధనాన్ని ఆర్జిస్తూ ఉంటాం. ఎప్పుడో అప్పుడు వీటన్నిటికీ గుడ్ బై చెప్పేస్తాడు. గుడ్ బై చెప్పకుండా ఉండేవాడు ఒకడు లేడు కదా. మరి ఆస్తులు, ఈ డబ్బు ఇదంతా ఎవడి కోసం అనేటటువంటిది ప్రశ్న. అసలు ఎందుకు సంపాదించాలి వీటిని? నువ్వు దీన్ని వదిలేసావు, శరీరాన్ని మార్చేసావు. భారతీయులం కనుక మనం నమ్ముతాం ఇంకో జన్మ ఉంది అని. శరీరాన్ని మార్చేసావు, మళ్లీ నువ్వే డ్రెస్ మార్చుకుని వస్తే, ఆ రోజు నువ్వు పైజామా కుర్తా వేసుకుని వచ్చావు, ఇవాళ సఫారీ వేసుకొచ్చావు కనుక బ్యాంకు వాడు నీకు డబ్బు ఇవ్వను అండు కదా. మరి ఇవాళ సంపాదించుకున్నటువంటి ఆస్తులు కానీ, ఇవాళ సంపాదించుకున్నటువంటి జ్ఞానం కానీ మీకు ఇంకొక జన్మలో ఉపయోగపడుతున్నట్టు మనకేం కనిపించటంలే. అంచేత సాధకుడు యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటే, ఈ విశాల సృష్టి ఏ నియమాలకు అనుగుణ్యంగా నడుస్తోంది, దీని లక్ష్యం ఏమిటి, ఈ లక్ష్యంలో తన వంతు కర్తవ్యం ఏమిటి, వాట్ ఈజ్ హీజ్ పర్సనల్ రోల్. మిగతా వాడికి అనవసరం. మిగతా వాళ్ళ లక్ష్యాలు ఏవైతే మనకేంటి, నారదుడి లక్ష్యం చాలా గొప్పది కావచ్చు, శ్రీరామ శర్మ ఆచార్య లక్ష్యం చాలా గొప్పది కావచ్చు, షిర్దీ సాయి లక్ష్యం చాలా గొప్పది కావచ్చు. నా లక్ష్యం ఏంటి జీవితంలో, వాట్ ఎమ్ ఐ టు డూ, ఈ ప్రశ్నకి జవాబు వెతుక్కుంటాడు వాడు. ఈ జవాబు వెతుక్కోటంలో ఋషులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఏంటి అంటే, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి శారీరక స్థితి అనవసరం. మీరు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, ఈ చదువు కేవలము ఈ భౌతిక జగత్తుకి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు ఎంత గొప్ప చదువులు చదివినా, నేను ఎంత కెమిస్ట్రీ పుస్తకాలు నేను చదివి ఉన్నా, ఫ్రెంచ్ భాషలో కెమిస్ట్రీ బుక్ నాకు అర్థం కాదు, మళ్ళీ ఆవిడో నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. జర్మన్ భాషలో ఉన్నటువంటి కెమిస్ట్రీ నాకు అర్థం కాదు. లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ లేని, అవధులు లేని అనంతమైనటువంటి జ్ఞానం సంపాదించటానికి మీరు ఇప్పుడు నేర్చుకున్నటువంటి విద్యతో ఏమాత్రము సంబంధం లేదు. మీకు చదువు వచ్చినా రాకపోయినా పర్వాలే. ఓం భూర్భవస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః అనేటటువంటి ఒక ఫార్ములాని మీకు అందిస్తున్నాను. ఋషులు చెబుతున్నటువంటి మాటలు, మీరు ఆ ఫార్ములా మీద నిరంతరము మననం చేసుకుంటూ ఉంటే, నిరంతరము అభ్యాసము చేసుకుంటూ ఉంటే, మీకు ఖచ్చితంగా మీ జీవితం యొక్క లక్ష్యం అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ జీవిత యొక్క లక్ష్యము మీ యొక్క స్వార్థపరమైనటువంటి కోరికలు తీర్చుకోవటానికి కాదు. మీ స్వార్థపరమైనటువంటి కోరికలు దేనికి కావాలి, ఆ లక్ష్యము దేనికోసం అయితే మనం మానవ జన్మ ఎత్తేమో, ఆ లక్ష్యం పొందటానికి కొన్ని వనరులు ఉండాలి మనకి. ఒక స్టూడెంట్ చదువుకోవాలి అంటే వాడికి బట్టలు ఉండాలి, పుస్తకాలు ప్రింట్ చేసేటటువంటి మెషినరీ ఉండాలి, అవి ప్రింట్ చేసి వాడి దగ్గర వరకు తీసుకొచ్చేటటువంటి షాప్స్ ఉండాలి, ఇవంతా ఉన్నాక ఆ పుస్తకాల గురించి చెప్పేటటువంటి శిక్షకులు ఉండాలి. ఇదంతా ఉన్న తర్వాత వాడికి ఆ శిక్షణావధి వరకు కావలసినటువంటి ఆహారము వసతి ఏర్పరిచేటటువంటి తల్లిదండ్రులు ఉండాలి. మనము మన శరీరాలకి మనమే తల్లిదండ్రులుగా బాధ్యత వహించుకుని మనమే ఆహారపు వ్యవస్థ చేసుకుంటున్న ఉద్యోగాల రూపంలో అన్ని పనులు మనమే చేసుకునే ఇంట్లో. ఉద్యోగానికి మనం వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరైనా ఉండాలి, మనకున్నటువంటి ఆస్తి పాస్తుల్ని ఎవరైనా కాపలా కాయాలి, దానికి ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్నాం. చివరికి ఏ పరిస్థితికి వచ్చాం, ఆ కుటుంబ వ్యవస్థలోనే జీవిస్తూ ఆహారం మాత్రమే సంపాదించుకుంటూ అసలు ఈ మానవ శరీరం మనం ఎందుకు పొందామో దాన్ని మర్చిపోతున్నాం. దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవటానికి కావలసినటువంటి ఈ గాయత్రి మంత్రానికి అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు మనం చదువుకున్నాం. గాయత్రి యొక్క మూడో భాగంలో గాయత్రి దేవి యొక్క ఐదు ముఖాలు, ఐదు కోశాలుగా వర్ణించారు ఋషులు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. సాధకుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కేవలము మనోమయ కోశంలోనే జీవించాలంటే కంటే కిందకి రాకూడదు. ఇది అర్థం చేసుకోండి. ఇవాళ ఈ సాయంత్రం పూట మనం మనోమయ కోశం గురించి చర్చించుకోబోతున్నాం. ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా మనువు యొక్క సంతతులము, మనుష్యులము, మానవులము, మానవ శరీర ధారులము. అంచేత యాక్చువల్ గా మన యొక్క స్టేటస్ ఆఫ్ లివింగ్, మన స్థాయి, జీవించేటటువంటి స్థాయి ఏ తలంలో ఉండాలి అంటే మనోమయ కోశంలో ఉండాలి. అంతకంటే తక్కువకి మనము దిగకూడదు. ఆ స్థితికి మనం ఎదగాలి అంటే ఏం చేసుకోవాలి, మనం ఓం భూర్ భువ స్వహ ఈ మూడింటిని మీరు వదిలేయాలి, దాటేయాలి. యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ప్లేన్స్. మూడు తలాలు ఉన్నాయి. అన్నమయ కోశానికి మీరు అధిపతి అవ్వాలి, ప్రాణమయ కోశానికి మీరు అధిపతి అవ్వాలి, మనోమయ కోశానికి కూడా మీరు ఆధిపత్యం వహించడానికి ప్రయత్నించాలి. మానవ జన్మ యొక్క ఫస్ట్ స్టెప్ అది. అక్కడి నుంచి బిగించేయాలి మనం. కంట్రోలింగ్ మైండ్, కంట్రోలింగ్ మైండ్ నుంచి కాంకరింగ్ మైండ్. ముందు మనస్సును మన వశంలోకి తెచ్చుకోవాలి. మనస్సును మన వశంలోకి తెచ్చుకున్న తర్వాత మనస్సుని మనము ఆధిపత్యం వహించాలి. మనస్సు మనం చెప్పినట్టు వినాలి తప్ప మనస్సు చెప్పినట్టు మనము వినకూడదు. అది ఎలా చేయాలి, ఏమి చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకునే ముందు అన్నమయ కోశం యొక్క సార్థకత ఎలా పొందవచ్చు అని చెప్పుకున్నాం. ఉపవాసాల వల్ల, ఉపవాసాలలో మనం చాంద్రయాణ వ్రతం చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఆసనాల వల్ల, ఆసనాల బదులు మనం ఏం చేద్దాం అనుకున్నాం, సూర్య నమస్కారాలు చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత తత్వశుద్ధి, తత్వశుద్ధి కోసం మనం ఏం చేద్దాం అనుకున్నాం, సాధ్యమైనంత వరకు నీటిని పృథ్వీకి దగ్గరగా జీవిద్దాం అనుకున్నాం. తపశ్చర్యలు, 12 రకాలైనటువంటి తపశ్చర్యలలో మీకు నచ్చినటువంటి తపశ్చర్య ఎన్నుకోమని చెప్పినా గురువారం నాడు మాత్రము మీరు మౌనంగా ఉండండి. మరి ఆ రోజు మీ హెడ్ డిపార్ట్మెంట్ ఎవడో వచ్చి పిలిస్తే ఏం చేస్తారు, కామన్ సెన్స్, అప్పుడు మౌనంగా ఉండక్కర్లే, కామన్ సెన్స్ ఉపయోగించండి. రాబిట్స్ కి అంటూ ఉండేది ఎప్పుడు కూడా ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్. కామన్ సెన్సే మనిషికి ఉండాలి, మిగతా అన్నీ ఉంటాయి. అంచేత ఇది అన్నమయ కోశంలో మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి విధానాలు. తపశ్చర్య మీరు ఎన్నుకోవాలి. గురువారం నాడు మౌనము, అస్వాద వ్రతము, దాని తర్వాత తత్వశుద్ధి. పృథ్వీ జలము ఎక్కువగా ఉపయోగించుకుంటాం. తర్వాత ఆసనాలు, ఆసనాల బదులు సూర్య నమస్కారాలు ఎన్నుకున్నాం మనం. ఉపవాసము సంవత్సరానికి ఒకసారి చాంద్రాయణ వ్రతం, ఒక నెల పడుతుంది ఆ వ్రతం చేయడానికి. ఒకసారి సంవత్సరానికి ఎప్పుడో అనుకూలంగా ఉన్న రోజుల్లో చేసుకుంటాం. ఇది అన్నమయ కోశానికి మనం ఏర్పరచుకున్నటువంటి ఆంక్షలు. ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశంలో ముందు కొన్ని పదాలు మీకు చాలా బాగా అలవాటు అవ్వాలి అని చెప్పాను. పంచ మహాప్రాణాలు అవుతే మనకు తెలుసు, కానీ ఉప ప్రాణాల గురించి మనకు తెలియదు. మొత్తం మనకున్నటువంటి పది ప్రాణాలు, పది ప్రాణాలలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువుల గురించి మనకి చాలా మందికి మాటలు తెలుసు. కానీ మహాప్రాణాలతో పాటు కలిసి ఉప ప్రాణాలు ఉంటాయి. హృదయంలో ప్రాణముతో పాటు నాగము, నాభి వద్ద సమానముతో పాటు కృక్కులము, మూలాధారం వద్ద అపానముతో పాటు కూర్మము, కంఠము వద్ద ఉదానముతో పాటు దేవదత్త. అనేక తాంత్రిక ప్రక్రియల్లో ఈ దేవదత్త అనేటటువంటి మాట మీకు కనిపిస్తుంది. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడి యొక్క శంఖము పేరు కూడా దేవదత్తమే. ఇది ఒక ఉప ప్రాణము మాత్రమే. దాని యొక్క మహాప్రాణం ఒకటి కంఠంలోనే పనిచేసేది, ఉదానము. అది మనని సూక్ష్మ జగత్తులోకి తీసుకెళ్తుంది. కంఠము ద్వారా మనం నిద్రపోయినప్పుడు మన ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కూడా అది స్తంభింపజేస్తుంది. స్తంభింపజేసి సూక్ష్మ జగత్తులో ఇంద్రియ వ్యాపారాలు జరిగేటట్టు చూసుకుంటుంది. నిద్రపోతారు మీరు ఇక్కడ. నిద్రపోవటం అంటే ఏంటి? కళ్ళు చూడటం మానేస్తుంది, చెవులు వింటం మానేస్తాయి, నోరు మాట్లాడటం మానేస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ నుంచి మీ ప్రాణశక్తిని అన్నింటినీ అది కంఠంలోకి లాగేసుకుంటుంది. ఈ కంఠం వద్ద నుంచి లింగ శరీరాన్ని వేరు చేస్తుంది. అది ఆ లింగ శరీరము ద్వారా ఈ దేవదత్త ఉప ప్రాణాన్ని ఉపయోగించుకుని మనం స్వప్నాలు చూడవచ్చు, స్వప్న లోకంలో ఉన్నటువంటి మహాత్ముల్ని దర్శించవచ్చు. ఇంకాస్త మీకు సాహసం ఉంటే సూక్ష్మ జగత్తులో జరిగేటటువంటి అనేక ఆధ్యాత్మిక తరగతులలో కూడా మీరు ప్రవేశము సంపాదించుకోవచ్చు. ఈ ప్రాణమయ కోశం మీద ఆధిపత్యం సంపాదించుకుంటే, కుంటే కాదు, అలా సంపాదించుకున్న వాళ్లకే మానవ శరీరం వస్తుంది. అది అర్థం చేసుకోండి. మీరు మీ యొక్క మన యొక్క మనం గొప్పతనం అర్థం చేసుకోవటంలే. అన్నమయ కోశం మీద ఆధిపత్యము రాకుండా, ప్రాణమయ కోశం మీద ఆధిపత్యము రాకుండా మనోమయ కోశము మానవ శరీరము రావు. మరి మాకు గుర్తులేదే, ఉపయోగించుకోవటం లేదు మనం. మేము ఎంఎస్సీ చదువుతున్నప్పుడు చాలా సబ్జెక్ట్స్ చదువుతాం, కానీ ఇప్పుడు మేము టీచ్ చేసే సబ్జెక్ట్ తప్ప మిగతా సబ్జెక్ట్స్ గుర్తుండవు. అంటే చదివామన్నా చదవలేదన్నా, చదివాము చదివి అందులో మార్కులు తెచ్చుకున్నాం, లేకపోతే డిగ్రీ రాదుగా. కానీ డిగ్రీ ఉన్నా మార్కులు ఉన్నా సబ్జెక్టు రాదు. అలాగే ఈ అనంత కాల ప్రవాహంలో అన్నమయ కోశానికి అవస్థపడినటువంటి వృక్ష జంతు వృక్షాలుగా పుట్టిన జన్మలు మనకి గుర్తులేవు. అనంత కాల ప్రవాహంలో ప్రాణమయ కోశానికి డెవలప్ చేసుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి మనం ఎత్తినటువంటి జంతువుల జన్మలు మనకి గుర్తులేవు. ఇవి రెండు అంటే ఏంటి? అన్నమయ కోశము ప్రాణమయ కోశము ఇవి రెండు కూడా జంతువులకి మానవులకి ఒకేలాగా పనిచేస్తాయి. అందుకోసమే జంతువుల మీద ప్రయోగం చేసినటువంటి మందులే మనం వాడతాం. మీకు తెలుసో తెలీదో, ఆల్ మెడిసిన్స్ మొట్టమొదట ఎవరికి ఇస్తాం? జంతువులకి ఇస్తాం. జంతువుల మీద ప్రభావం చూపించి పాపం జంతువులు ఓకే చేస్తే జంతువులాం నరజన్మ దుర్లభం, ఈ జంతువు మీద వాడతాం మనం. ఇంచేత అన్నమయ కోశానికి సంబంధించింది కనుక మనకు కాస్త కామన్ సెన్స్ ఉపయోగించుకుంటే అన్నమయ కోశంలో జంతువుల యొక్క అన్నమయ కోశానికి మనకి తేడా లేదు అని ఇక్కడే అర్థమవుతోంది కదా. ఎక్కడ తేడా వస్తుంది? వెయిట్ లో తేడా వస్తుంది. మైస్కి వాటికి అవి ఒక హాఫ్ కేజీ బరువు ఉంటే 2 మిల్లీగ్రామ్స్ మందు వాడితే 100 కేజీ బరువు ఉన్నటువంటి మనిషికి దాన్ని 10 టైమ్స్ చేసి 20 మిల్లీగ్రామ్స్ వాడతాం. వెయిట్ లో తేడా ఉంది తప్ప అన్నమయ కోశములో జంతువులకి మనకి వృక్షాలకి కూడా తేడా లేదు. అర్థం చేసుకోండి దాన్ని. దాని తర్వాత ఎక్కడొచ్చాం మనం? ప్రాణమయ కోశానికి వచ్చాం. ప్రాణమయ కోశంలో ఇంద్రియాలు పనిచేయటం మొదలెడతాయి. ఇంద్రియాలు వాటి కావలసినటువంటి లక్ష్యం వైపుకి ఆకలేస్తోంది. చెట్లు ఎక్కడికి వెళ్ళలేవు. భూమిలోంచైనా ఆహారం తీసుకోవాలి, లేకపోతే సూర్యుని నుంచైనా ఆహారం తీసుకోవాలి. మరి ప్రాణశక్తి ఉన్నటువంటి జంతువు ఎక్కడికి వెళ్తాయి? మొబిలిటీ స్టార్ట్ అవుతుంది దానికి. కదలిక స్టార్ట్ అయ్యి విభిన్న ప్రదేశాలకి వెళ్ళగలిగి తన ప్రాణశక్తిని ఉపయోగించుకుని తన ఇంద్రియాలకి కావలసినటువంటి ఆహారము, ఇంద్రియాలకి కావలసినటువంటి ఆహారము, ఆ పదాన్నే అండర్లైన్ చేసుకోండి. కన్నుకి కావలసినటువంటి ఆహారము రూపము, చెవులకి కావలసినటువంటి ఆహారము జంతువులు వింటాయి. నాగస్వరం వింటే పాము మోహితులవుతుంది, మృగాలు దగ్గరికి వస్తాయి. చాలా ఉదాహరణలు చూశారు కదా, పాలు మ్యూజిక్ సంగీతం వినిపించి ఆవు యొక్క పాలల యొక్క ఉత్పత్తి పెంచవచ్చు. అంచేత ఏ ఇంద్రియానికి కావలసినటువంటి ఆహారం కేవలం మనమే కాదు జంతువులు కూడా తీసుకోగలుగుతాయి. జంతు స్థాయిలో ఉన్నప్పుడు మన చేతనత్వం నేర్చుకున్నదే ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకోవటమే, అంటే ఇంద్రియాలకు శక్తి ఇవ్వటమే. మనోమయ కోశం దగ్గరికి వచ్చాక ఫస్ట్ టైం హీ బికమ్స్ ఎ మ్యాన్, ఇండిపెండెంట్ మ్యాన్. ఈ ఇండిపెండెంట్ మ్యాన్, ఈ స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తి, తన దిశ నిర్ధారణ చేసుకోగలిగేటటువంటి వ్యక్తి. ఏ దిశ? రెండే దిశలున్నాయి మనకి. ప్రకృతికి సహయోగించి ప్రకృతి యొక్క విశాల కార్యక్రమములో మీరు కూడా భాగస్వాములవుతారా, లేదా ప్రకృతిని ఎదిరించి ప్రకృతి ఏ ఉద్దేశ్యం కోసం అయితే నిర్మించబడే ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి తనదైనటువంటి ఒక విశిష్టత తెచ్చుకుంటోందో దాన్ని వదిలేసుకుని దాన్ని మర్చిపోయి మీ యొక్క ఇష్టారాజ్యాన్ని ఏర్పరచుకుంటారా? మళ్ళీ కామన్ సెన్స్ ఉపయోగించుకుందాం. ప్రకృతిలో మనిషి తప్ప పరమాణువు దగ్గర నుంచి ప్రతి మిగతా ప్రాణులన్నీ కూడా నేచర్కి లొంగి ఉంటాడు. గ్రహాలు నేచర్కి లొంగి ఉంటాయి, గెలాక్సీస్ నేచర్కి లొంగి ఉంటాయి, తోకచుక్కలు నేచర్కి లొంగి ఉంటాయి. మనం ప్రిడిక్ట్ చేయగలం కదా హ్యాలీస్ కామెట్ మళ్ళా ఎప్పుడు వస్తుందో. అది మన భూమండలానికి మన సౌర మండలాలకి సంబంధించినటువంటి కామెట్, తోకచుక్క కాకపోయినా అంటే మన గెలాక్సీకి సంబంధించినటువంటి, మన సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కాంపొనెంట్, ఒక వ్యవస్థ కాదు అది. అయినప్పటికీ కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? మళ్ళా తిరిగి ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందో మనం చెప్పగలుగుతున్నాం. కానీ మనిషి వస్తానని చెప్పి రాకపోవచ్చు, రాడు కూడా. వాడు 99.9% వస్తాడు అంటే 0.1% మనం నమ్మాలి, లేకపోతే అసలు చెప్పడు వాడు. గ్యారంటీగా 100% వస్తానని అంటాడు. 100% గ్యారంటీగా వస్తానన్నా రాలేకపోవచ్చు. కానీ ఇంత విశాల విశ్వములో ప్రతిదీ ప్రకృతికి అనుగుణ్యంగా జీవిస్తోన్నటువంటి వ్యవస్థలో మనిషికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసుకుని కామన్ సెన్స్ తో మనం ఊహించుకోవచ్చు. ఎదిరించలేడు, ఎప్పుడో అప్పుడు వాడు బ్రేక్ అయిపోతాడు. హీ హ్యాస్ టు ఫాలో నేచర్. ప్రకృతికి అనుగుణ్యంగానే వాడు జీవించగలడు తప్ప ప్రకృతిని ఎదిరించేవాడు ఎక్కువ కాలము మనలేడు. ఒకవేళ ఎదిరిస్తే ఏమవుతుంది? ఇంద్రియాలు ఏమవుతున్నాయి ప్రకృతికి ఎదిరించి? వాడు ఇష్టం వచ్చినట్టు తినేద్దాం అనుకుంటాడు. ముందు అసలు ఇంద్రియం ఒప్పుకోదు, ఆకలేసింది, నువ్వు తింటం మొదలెట్టావు, ఎంతసేపు తినగలవు, కడుపు నిండేంత వరకు తినగలవు, మిగిలిపోయింది కదా అని తింటానికి ట్రై చేసావు అనుకో, చేస్తూనే ఉంటాం మనం. సాధారణంగా చాలా సార్లు మనం తినేటటువంటి తిండి ఎప్పుడు కూడా మిగిలిపోయింది కదా అని తింటాం. తింటే ఏమవుతుంది, కొంచెం తినగలుగుతాం, తర్వాత ఇంకా తింటే నేచర్ కి అగెనిస్ట్ గా వెళ్ళలేవు. ఆహారంలో కూడా శబ్దాలలో 20 డెసిబెల్స్, 20,000 డెసిబెల్స్ ఈ మధ్యనే కరణము వినగలుగుతుంది. అంతకంటే తక్కువైనా వినలేదు, అంతకంటే ఎక్కువైనా వినలేదు. కలర్ ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి చూస్తే కాస్మిక్ రేజ్ నుంచి రేడియో వేవ్స్ వరకు విపరీతమైనటువంటి విశాలత్వం కలిగినటువంటి తరంగాలు ఉన్నాయి. కానీ మనం ఎంత చూడగలుగుతున్నాం, వైలెట్ నుంచి రెడ్ చిన్న బ్యాండ్, అంతకంటే ఎక్కువ చూడలేము, అంతకంటే తక్కువ చూడలేము. ఇలాంటి వ్యక్తి ప్రకృతిని ఏమని ఎదిరించగలడు అనుకుంటాడు, ఎదిరిస్తానని నేను ఎంతవరకు ఎదిరించగలడు, ప్రకృతి ఊరుకున్నంత వరకు, ప్రకృతిని మనము క్షోభ పెట్టనంత వరకు. కాని ఈనాడు మానవ జాతి ఈ విచిత్రమైనటువంటి సంకటంలో పడింది. పొల్యూషన్ ఎవ్రీవేర్, ప్రతి చోట పొల్యూషన్ ఉంది. ఇంకాస్త అది పెరిగితే ప్రకృతి వాయిస్తుంది. వాయించటం మొదలెట్టేసినప్పుడే ఢిల్లీలో, అక్కడ హరిద్వార్కి వెళ్ళటానికి ముందు ఢిల్లీలో షాపింగ్ వెళ్తారు మన వాళ్ళు, అందరూ కళ్ళమట కళ్ళు ఎరబడతాయి మాస్టారు, కళ్ళమంట నీళ్లు వస్తాయి మాస్టారు. ఏంటి మాస్టర్ ఇంచేత అంటే పొల్యూషన్. అంత పొల్యూషన్ ఇంకా ఇక్కడ రాలే, క్యాపిటల్ సిటీస్ లో ఎక్కువ పొల్యూషన్ వచ్చేసింది, ఇంకాస్త పొల్యూషన్ అయింది. అసలు కళ్ళమట నీరు కారకుండా కళ్ళు ఎరబడకుండా ఉంటే ఆశ్చర్యం. అలాంటి వాడు ఎవడైనా చెప్తే మనం చెప్పుకుంటాం, చూసావరా వాడి ఇంట్లో ఎవడో అబ్బాయి పుట్టేట, అమ్మాయి పుట్టింట, దాని కళ్ళమట ఇంకా నీరు కారటం లేట, ఇంకా కళ్ళు ఎరబడలేట. అంటే ఏం జరుగుతుందన్నమాట, ప్రకృతి వైపరీత్యము ఎప్పుడో అప్పుడు నిన్ను నీ శరీరాన్ని అడగదొక్కి తనకి కావలసినటువంటి దారిలోకి మార్చుకుంటుంది. అది తెలిసాక నువ్వేం చేయాలని, అది ముట్టికాయ ముట్టాక మారుతావా, ముట్టికాయ మొట్టక ముందు మారుతావా, అంతే నిర్ణయించుకోవటం హక్కు. మారటం అన్నది మస్ట్. ముట్టికాయలు తిని మారుతావా, తినకుండా మారుతావా, అదే ప్రశ్న. తినకుండా మారుదామని మన ప్రయత్నం. నిజమే, మారిపోతాం. మారిపోయి ఏం చేయాలి, మనకి తెలిసిందేంటి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాం, కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేస్తాం. కూతురికి పెళ్లి చేశాక కూతురు యొక్క సంసారం సుఖంగా ఉందో లేదో చూస్తాం. చూశారు, సుఖంగా ఉన్నారు, ఇప్పుడేం చేస్తారు, మీకు కాస్త అనారోగ్యంగా ఉంది, సరే మందులు వేసుకున్నారు, అనారోగ్యం సెట్ అయింది, ఇప్పుడేం చేస్తారు, ఒక బిల్డింగ్ కట్టుకుందాం, సరే ఉండటానికి ఉంది, ఇప్పుడేం చేస్తారు, ఇంకో బిల్డింగ్ కడతాం, కట్టారు, వాట్ ఫార్, దేనికోసం, ఆ ప్రశ్నకి జవాబు లేదు. ఏం చెయ్యాలి మనం అనుకుంటే ఆ ప్రశ్నకి జవాబు లేదు మన దగ్గర స్పష్టంగా. ఎందుకు జవాబు లేదు అంటే, ఈ విశాలమైనటువంటి ప్రకృతి తనదైనటువంటి ఒక లక్ష్యం వైపు అనంతకాలంగా పయనిస్తోంది. ఈ పదాలు చూసుకోండి, అనంతమైనటువంటి ప్రకృతి అనంతకాలంలో తన లక్ష్యానికి వెళ్తూ ఉంటే ఈ మానవుడు ఎన్నేళ్ళు బతుకుతాడు, మహా బతుకుతే 100 ఏళ్ళు, ఆ 100 ఏళ్లలో 1/3 నిద్రలో పోతుంది, ఇంకా మిగిలింది ఎంత, 66 ఇయర్స్, అందులో 20 ఇయర్స్ చిన్నపిల్లాడిగా అగర్ టైంలో పోతుంది, 46. దాని తర్వాత అంచేత మొత్తం మీద వాడికి వచ్చేటటువంటి వ్యవధి ఎంత అంటే 20 ఇయర్స్. ఆ 20 ఇయర్స్ టైం వాడు ఇల్లు కట్టుకోవటంలో, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటంలో, నానా విధాలైనటువంటి కష్టాలు పట్టడంలో వాడు చేసుకుంటూ, అసలు ఈ మానవ శరీరం వాడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోలేకపోతే వేస్టే కదా. అంచేత సింపుల్ లాజికల్ అప్రోచ్ తో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ ప్రకృతి ఎందుకుంది, ఈ ప్రకృతి యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని సాధించటానికి ప్రకృతి మానవ శరీరధారులను ఎందుకు ఉపయోగించుకోదలుచుకుంది. ఇవి మూడు ఫండమెంటల్ క్వశ్చన్స్ ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, అసలు ఈ ప్రకృతి యొక్క లక్ష్యం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుంది. మనకి 2000 AD, అంతకంటే ఎక్కువ లెక్కలు రావు, కల్పాంతం గురించి మాట్లాడుతాం మనం పురాణాల్లో, వాటిలో కోట్లాది కోట్ల సంవత్సరాల గురించి మనం మాట్లాడుతాం. అంటే ఏంటన్నమాట, కోట్లాది కోట్ల సంవత్సరాల లక్ష్యము వేసుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉంది మనకి. కానీ ఆ సామర్థ్యాన్ని మనం ఎప్పుడు ఉపయోగించుకోగలం, శరీరం యొక్క, అన్నమయ శరీరం యొక్క, ప్రాణమయ శరీరం యొక్క లక్ష్యాలను కాదు మనం చూసుకోవాల్సింది, మనోమయ శరీరాన్ని. ఇప్పుడు మనం దేంతో మాట్లాడుకుంటున్నాము, మీరు దేంతో వింటున్నారు, మనసుతో వింటున్నారు, నేను మనసుతో మాట్లాడుతున్నా. ఈ లక్ష్యాలు మనం స్పష్టంగా అర్థం చేసుకుని ప్రకృతి ఎక్కడికెళ్తోంది, ఆ పరిణామ క్రమంలో మానవ శరీరధారిని ప్రకృతి ఎందుకు సృష్టించింది, అదే ప్రశ్న. మీరు సృష్టించుకోలేదు ఇది, ప్రకృతి ఆలోచించింది మిమ్మల్ని శరీరాలు పొందటానికి వీలుగా. మనమేం చేసుకుంటున్నాం, ఈ శరీరాలు మనుగడ సాధించటానికి వీలు లేనటువంటి పరిస్థితులు భూమి మీద తయారు చేసుకుంటున్నాం మన ఫూలిష్నెస్ వల్ల, మన మానసిక దౌర్బల్యం వల్ల. సిగరెట్ తాగటం సడన్ గా మానేస్తే అందరూ, టొబాకో ఉత్పత్తి కనుక మానేస్తే ఎంత పొల్యూషన్ తగ్గుతుందో మీరు ఊహించుకోండి. కంచే లేకుండా ఉన్నాం. ఇంచేత మనసు చెప్పినట్టు మనం వింటలే, ఇంద్రియాలు చెప్పినట్టు మనం వింటున్నాం, ప్రాణమే కోసం చెప్పినట్టు వింటున్నాం మనం. ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మనం బయటపడాలి ముందు. సాధకుడు అనేటటువంటి వాడి యొక్క ఫస్ట్ పాయింట్ అది. ఆ పాయింట్ ని అర్థం చేసుకుని ఏం చేయాలి మీరు? రెండవది, మొదటిది ఏం చెప్పాను, ప్రకృతి యొక్క విశాల లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది మీరేం చేసుకోవాలి, ఈ విశాలమైనటువంటి ప్రకృతిలో మానవ శరీరధారులు ఏర్పడటానికి గల కారణం ఏంటి, వై మ్యాన్, మానవ శరీరం కలిగినటువంటి కొన్ని ఆత్మలు ఎందుకు కనిపిస్తున్నాయి మనకి. పరిణామ క్రమంలో వృక్షాల నుంచి జంతువులు, జంతువుల నుంచి మనిషి, మనిషి నుంచి సూపర్ మ్యాన్ అని కదా మనం చెప్పుకుంటున్నాం తెలిసినంత వరకు. మరి వృక్షాలన్నీ జంతువులుగా మారితే, జంతువులన్నీ మనుషులుగా మారితే, అంతమంది మనుషులు మనకు కనిపించటంలే. మిడతల్ని మాత్రమే లెక్క వేసుకుంటే, దోవల్ని మాత్రమే లెక్క వేసుకున్నా కూడా అంతమంది దోవలు మనుషులుగా మారుతూ ఉంటే ప్రతిరోజు ఈ భూమండలం ఎంతమంది మనుషుల్ని భరించగలదు. అంచేత ఎక్కడో లిమిట్ పెట్టింది ప్రకృతి. కొంతమంది మానవ శరీరధారులు మాత్రమే తనకి అవసరం, తనకి అవసరమైనటువంటి మానవ శరీరధారుల్ని తను తయారు చేసుకుంది. ఎవరు తయారు చేసుకున్నారు? ప్రకృతి తయారు చేసుకుంది. ఎవరి నియమానుసారం? ప్రకృతిని సృష్టించినటువంటి ఈశ్వరుడు నియమానుసారం. ఇంతవరకు లాజికల్ గా మనకి డౌట్ ఏం లేదు కదా. అంచేత ఈశ్వరీయ శక్తితో ప్రకృతి తనదైనటువంటి విశిష్టమైనటువంటి నియమాలతో మానవ శరీరం ఏర్పరచుకున్న తర్వాత ఆ మానవుడు తనకు కావలసినట్టు జీవిస్తే ప్రకృతి ఒప్పుకుంటుందా, ప్రకృతికి అనుగుణ్యంగా జీవిస్తే ప్రకృతి ఒప్పుకుంటుందా? లాజికల్ గానే ఆన్సర్ వస్తుంది. ప్రకృతి ఎలా జీవించమంటుందో మిమ్మల్ని, మీరు అలా జీవిస్తేనే ప్రకృతి ఒప్పుకుంటుంది. లేకపోతే మిమ్మల్ని ముక్క ముక్కలుగా కోసేసి తను చెప్పుకున్నట్టు వినేటట్టు తయారు చేసుకుంటుంది తను. నేను రెండే కదా కారణాలు చెప్తున్నాను, కడుపు నొప్పి రాకముందే తినేయటం ఆపేస్తే మంచిది. కడుపు నొప్పి వచ్చినా తింటాను, తిను, కొంచెం కడుపు నొప్పి వచ్చి అవుతుంది, మళ్లీ తిను, ఇంకాస్త కడుపు నొప్పి వస్తుంది, చివరికి ఏమవుతుంది, తినటానికి వీలు లేకుండా చేస్తుంది. అప్పుడేమవుతుంది, నువ్వు తినాలనుకున్నా తినలేవు. అంచేతే రెండే, మొదటిసారి కడుపు నొప్పి వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్త పడిపోయి లైన్లో పడిపో, లేదు ప్రకృతికి విరుద్ధంగా ఇంద్రియానుసారము నువ్వు ఎలా జీవించదలుచుకున్నావో అలా జీవించుకో. అయినా ప్రకృతి నిన్ను వదిలిపెట్టదు, ప్రకృతికి అనుగుణ్యంగా నిన్ను మార్చేసుకుంటుంది. ఇంచేత మనం రెండు ఫార్ములాలు ఉపయోగించుకున్నాం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రెండోది ఏంటి, ప్రకృతి ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తోంది, అది మానవ శరీరం యొక్క లైఫ్ పీరియడ్ కంటే చాలా ఎక్కువ. మనిషి 100 ఏళ్ళు బతకగలడు మాక్సిమం, అంతే కదా మానవ శరీరధారి. కానీ మరి ప్రకృతి అనంతకాలం నుంచి అనంతకాలం వరకు వెళ్తోంది. దాని లక్ష్యాన్ని అర్థం చేసుకోవటం ఎలా అంటే, ఋషులు ఏం చెప్పారు అంటే, నువ్వు కనుక ఋషిమయ జీవితము జీవించితే నీకు నీ యొక్క అన్ని జన్మల యొక్క మెమరీ వస్తుంది. మీరు ఏ సాధన చేయక్కర్లే, గాయత్రి మంత్ర జపం చేయక్కర్లే, మీరేమీ చేయక్కర్లే. ఏం చేయాలి, మీరు ప్రకృతికి అనుగుణ్యంగా జీవిస్తూ అయాచక అపరిగ్రహ వ్రతాలను మీరు పాటిస్తే, పాటించి చూడండి, మీరు ఒక 10 ఏళ్ళు చదవటానికి మనం 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇచ్చిస్తున్నాం కదా, ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు. అలాగే మీ జీవితాలలో పోతే పోయిందో 10 ఏళ్ళు నేను అయాచక అపరిగ్రహ వ్రతాన్ని పాటిస్తాను అంటే ఏంటి, ఎవరిని ఏమీ అడగను, ఎవరిది ఏది నేను తీసుకోను. సడన్ గా మీకు ఆశ్చర్యం ఏమేస్తుంది అంటే, అన్ని మీ దగ్గరికి రావటం మొదలు పెడతాయి. పేరుకి మీరేం చెప్తున్నారు, నేనేమీ అడగను, ఏమీ ముట్టుకోను. ముట్టుకోకండి, ఏమీ అడగకండి, సడన్ గా ప్రకృతికి మీ మీద ప్రేమ వచ్చేస్తుంది. తినను అన్న కుర్రాడి మీదకి తల్లికి ప్రేమ ఎక్కువ అవుతుంది, మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఇది కావాలి అది కావాలి అనేవాడి మీద తల్లికి కోపం వస్తుంది కదా, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు చేసి పెట్టలేకసి వస్తున్నానని. అదే నేను తిన్నుపోవని వాడు భీష్మించు కూర్చో, ఇంకా తల్లి వెంటబడుతుంది, ఆయన అది తింటావా, ఏమైంది చూడండి, మంచం పడింది. ఇంచేత అది అర్థం చేసుకోండి, నువ్వు ఎప్పుడవుతే ప్రకృతి మాతని నేను నిన్నేమీ అడగను అనుకుంటావో ఆవిడికి టెన్షన్ వచ్చేస్తుంది. నువ్వు అడగవు అవుతే అన్ని ఇస్తానంటుంది. అన్ని ఇస్తానంటే నేను చేస్తానన్నావు అనుకో, మరి నువ్వు మోసం చేసినట్టే ప్రకృతికి ఆ మాత్రం అర్థం అవుతుంది, నువ్వు మోసం చేస్తున్నావా నిజంగానే అడగటం లేదా. అది మాత్రం జాగ్రత్త, మనుషులు అయితే మోసం చేయొచ్చు కానీ ప్రకృతిని మనం ఎక్కడ మోసం చేస్తాం. అంచేత ఈ అయాచక అపరిగ్రహ వ్రతంతో ప్రకృతిలో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా మీరు ఎప్పుడైతే జీవించటం మొదలెడతారో విశాలమైనటువంటి ద్వారాలు మీకు తెరుచుకుంటాయి, మనోమయ నేత్రము తెరుచుకుంటుంది, మనోమయ కోశంలోకి మనం ప్రవేశించగలుగుతాం. అంతవరకు మనోమయ కోశంలోకి నువ్వు ప్రవేశించలేవు, నీకు కోరికలు అంతవరకు ప్రాణమయ కోశంలో ఉన్నట్టే. నువ్వు కోరిక ఆస్ట్రల్ బాడీ, కామమయ శరీరానికి సంబంధించింది, ప్రాణమయ శరీరానికి సంబంధించింది. ఎప్పుడైతే నీ కోరికలకి నువ్వు హద్దు పెడతావో, ఫుల్ స్టాప్ పెడతావో, నో డిజైర్స్, నో డిజైర్స్, మరొకటి ఏం చేయాలి మాస్టరు, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండు, నీకు ఏ బాధ్యతలున్నాయో ఆ బాధ్యతలను నిర్వర్తించు, బాధ్యతల నుంచి పారిపోకు. డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఇంచేత ఆ బాధ్యతలు ప్రకృతి నీకు ఇచ్చిన బాధ్యతలవి. ప్రకృతి నియమానుసారం పిల్లలు పుట్టారు, ప్రకృతి నియమానుసారం సమాజం ఏర్పడింది, ప్రకృతి నియమానుసారం అన్నీ జరుగుతున్నాయి. కనుక ఎవరు ఎవరు ఎక్కడున్నారో దేశకాల పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరు ఎవరికి ఏ బాధ్యత ప్రకృతి ఇచ్చిందో ఆ బాధ్యతను మీరు నిర్వర్తించుకోకపోతే ప్రకృతికి తెలిసిపోతుంది మీ అయాచక వ్రతము అపరిగ్రహ వ్రతము మోసము అని. ఏవి కోరకుండా మీరు పని చేయగలగాలి. మీరు ఏ పని చేయాలి, నాకు నచ్చిన పని చేస్తాను మాస్టారు. నచ్చిన పని చేయటం అంటే మీరు ఒక డిగ్రీ కింద ఎదిగారు, నచ్చటం అంటే కామం కదా, కామం అంటే కోరిక, ప్రాణమే శరీరంలోకి దిగారు మీరు, కుదరదు. బాధ్యతలను చేయగలటం, ఇంచేత పూజ్య గురుదేవులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, నీకేది నచ్చదు చెప్పి హరిద్వారి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి మనం, గురువు గారు ఉన్నారు ఆయనే పిలిచారు నువ్వు రా అన్నారు, ఇంట్లో చిన్న కుర్రవాడు ఉన్నాడు, బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోవటానికి అక్కడెవరూ లేరు. మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఇంకో ఊళ్ళో ఉన్నారు. వాళ్లను పిలిపించుకుని వాళ్లకి పసిపిల్లవాడు బాధ్యత ఇచ్చి హరిద్వార్ వెళ్లాలా, లేకపోతే ఆ పసిపిల్లవాడి బాధ్యత ఉంది కనుక హరిద్వార్ వెళ్లకూడదా, ఇది మీరు నిర్ణయించుకోగలిగితే మీరు మనోమయ కోశంలో ఉన్నట్టే. ఏం నిర్ణయిస్తారు? వెళ్లాలా వెళ్ళకూడలేదా? వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? పిల్లవాడి బాధ్యత ఇంకోళ్ళ యొక్క బాధ్యత నుంచి బ్రేక్ ఇచ్చుకుని తెప్పిస్తున్నా. వాళ్ళ కళ్ళేరు, వాళ్ళు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారనుకోండి, వేరే విషయం, తేడా అర్థమైంది కదా. కానీ మనకేమనిపిస్తుంది? గురువు గారంతటి వాళ్ళు పిలిస్తే జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. అంచేత మీ కోరికలు తీర్చుకోకండి, బాధ్యతలు తీర్చుకోండి. తేడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గహన కర్మణో గతి, పండించుకోవటం కష్టమే అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కనుక చెప్పగలిగాను, కానీ నిజంగా నా జీవితంలోనే అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు. భలే లాగుతుంది కోరిక. గురువు గారి దగ్గరికి వెళ్లకుండా ఈ చిన్నపిల్లవాడి బాధ్యత ముఖ్యమా? కానీ ఆ గురువు ప్రకృతిలోని భాగమే, ఈ చిన్న పిల్లవాడు కూడా ప్రకృతిలోని భాగమే. అది గుర్తు చేసుకోవటానికే గురు బ్రహ్మ అన్నాక ఇంకో శ్లోకం చదువుతా ఇది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. చిన్న కుర్రాళ్ళలోనే ఆ గురువు ఉన్నాడు. ఆ చిన్న కుర్రాడి యొక్క బాధ్యత స్వీకరించటంలోనే ఆ గురువు ఉన్నాడన్నది గుర్తుంచుకో. అప్పుడు నువ్వు మనోమయ కోశంలోకి వెళ్తావు. మనోమయ కోశంలో నీకు నచ్చింది చెయ్యవు, అది గుర్తుంచుకో. మనం చాలా జాగ్రత్తగా కరెక్ట్ స్టెప్ వేసిస్తాం. మీకు నచ్చింది చేయకండి, మీరు కరెక్టే అవుతారు. మీకు నచ్చింది అంటేనే అది ప్రాణమయ కోశం, అర్థం చేసుకోండి. అది ఇడ్లీ ఉంది, మాంసాహారంతో చేసేటటువంటి ఇంకొక ఏం స్వీకరిస్తారు? మాంసం తింటారా? మరి నేను చెప్పింది ఏంటి ఇప్పుడు? మీకు మీకు నచ్చింది తీసుకోకండి. మరి ఇప్పుడు నిర్ణయం, మరి మాంసం తినాల్సిందేనా? మరి ఇంచేత ఏంటి కామన్ సెన్స్? అక్కడ ఆహారము తీసుకునేటటువంటిది అన్నమయ కోశానికి సంబంధించింది. ఆహారం నీకోసం తింటలే నువ్వు, నీకు ఆహారం అక్కర్లే. యాక్చువల్ గా నీ శరీరానికి కావాలి కదా. శరీరానికి ఏది కావాలో అది తీసుకెళ్లి దానికి, తప్ప నా దగ్గర బాగా మంచినీళ్ళు ఉన్నాయి, ఫిల్టర్డ్ వాటర్ ఉన్నాయని చెప్పి నా లూనాలో పోసానుకోండి, అసలు అంత మంచినీళ్లే దొరకదు అని లూనా నడవదు. ఇంచేత అన్నమయ కోశానికి ఏది ఇంపార్టెంటో, దాని సంస్కారాలకి ఏది ఇంపార్టెంటో అది. జర మాస్టర్ మీరే చెప్పారు, కావాలంటే టేప్ వినండి, మీకు ఏది నచ్చితే అది చేయకండి. కామన్ సెన్స్ ఉపయోగించండి, ప్రతి చోట కామన్ సెన్స్ ఉపయోగించండి. బాధ్యతల విషయంలోనే ఇది నేను చెప్పింది 100% కరెక్ట్ అవుతుంది. ఇంచేంటే ప్రతి మనిషికి సహజంగా వాడికి ఉన్నటువంటి బాధ్యత తప్ప మిగతా అన్ని చేయాలనిపిస్తుంది. స్టూడెంట్ కి చదువుకోవాలనిపించదు. అంతే కదా, సాధకుడికి జపం చేయాలనిపించదు, మిగతా అన్ని చేయాలనిపిస్తుంది. అంచేత సాధనాత్మకమైనటువంటి విషయాలలో, బాధ్యత విషయాలలో మాత్రము నేను చెప్పినటువంటిది 100% కరెక్ట్. మీకు నచ్చింది చేయకండి. ఏది సమాజము కుటుంబము నిర్దేశిస్తోందో దానిని పరమానందంతో చేయండి. తిట్టుకుంటో కాదు, విసుక్కుంటో కాదు. ఇంచేత ప్రకృతికి తెలుసు మనకి ఏది మంచిదో, అది తీసుకెళ్తోంది అనేటటువంటి మానసిక స్థితితో ఉంటే మనమే కోశంలోకి మనం చాలా తేలిగ్గా ప్రవేశించవచ్చు. ఈ మానసిక స్థితి అర్థమైంది కదా. ఈ మానసిక స్థితి నుంచి మనమే కోశంలో ప్రవేశించే ముందు మనస్సు యొక్క విచిత్రమైనటువంటి లక్షణాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకే ఒక ఫార్ములాతో, ఒకే ఒక సెంటెన్స్ తో మనోమయ కోశం యొక్క లక్షణాలని మనం స్పష్టంగా చెప్పాం. ఉంటాయి. ట్రైన్ ఎక్కుతాం, ప్యాక్ ఆడేటటువంటి వాళ్ళందరూ చోట చేస్తారు. మీరు చూసారా లేదా? కసపకేసపుగా బాబు సజాత్, వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాదు, అప్పుడే ట్రైన్ ఎక్కాడు వాడు. వాసన మూలాధార చక్రం చాలా బాగా పనిచేస్తుంది, వాసన పట్టుకొచ్చేస్తారు. ఏమండి మీరు ప్యాక్ ఆడతారా అని అడుగుతారు, కరెక్ట్ గా అడుగుతారు వాళ్ళు. ఎంత కష్టమో టేబుల్ అది ఇంట్లో, కానీ అక్కడ టకాటకా టేబుల్ ఏర్పాటైపోతుంది. వాళ్ళ కాళ్ళ మీదే సూట్ కేసులు అవి పరిచేస్తాం. ఇంకంటే ఇంకా మన లోకల్లోకి వాళ్ళు రారు, మనం అదృష్టవంతులం, అది వేరే విషయం. వాళ్ళ గొడవలో వాళ్ళు పడతారు. అలాగే మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు ఉంటారు, వెతుక్కుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తూ ఉంటారు, బయలుదేరదామా అంటారు. మనస్సు యొక్క లక్షణం ఇది. అంచేత మనస్సుని ఒక ఉచ్చ ఆదర్శం వైపు తీసుకెళ్లి మీరు పెట్టేశారనుకోండి, ఏమవ్వాలి? సజాతీయమైనటువంటి పదార్థాలను ఆకర్షించుకుని మీ జీవితం మొత్తం కూడా ఆ విధంగా మారిపోవాలి. ఇఫ్ నాట్ నౌ, టుమారో. దేనివల్ల? ప్రకృతి యొక్క నియమం వల్ల. మనస్సు యొక్క నియమం అది, కానీ అది మనస్సు యొక్క నియమం. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టారు అయితే నేను కారు గురించి ఆలోచిస్తే కారు వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు ప్రాణమే కోశంలో కారు పెట్టి అడిగితే ఎట్టా అని. నీకు కారు కావాలి అనేటటువంటి కోరిక ఉంటే అదేమైంది? కామమైన శరీరంలోకి వచ్చింది అది. కారు అనేటటువంటి ఆలోచన కోరిక లేనటువంటి ఆలోచన. కోరిక లేనప్పుడు కారు గురించి ఆలోచిస్తావా? రాదు. కానీ కోరిక లేకుండా నువ్వు కారు గురించి ఆలోచించు, కారు వస్తుంది. వస్తుంది అది, ప్రకృతి నియమం, నువ్వేమి చేయలేవు దానికి. ఇట్ హ్యాస్ టు కమ్. కానీ మరి మేము ఆలోచించినవి రావటం లేదే మాస్టారు, చాలా మంది నన్ను అడుగుతారు. మా చెల్లెలే నన్ను అడిగింది, మరి అన్న మరి నేను కారు గురించి ఆలోచిస్తే కారు వచ్చేస్తుందా? వస్తుందన్న. మూడు రోజులు ఆలోచించింది, రాలేదు కారు ఉంది. ఏ కారు గురించి ఆలోచించు? కారు అంటే మారుతి కారా, అంబాసిడర్ కారా? నువ్వు ఆలోచించి, ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళావు, టికెట్ చచ్చాడు వాడు, ఎక్కడికి ఇస్తాడు టికెట్ వాడు? నువ్వు చెప్పాలి కదా వాడికి ఏ టికెట్ కావాలి, ఊరి పేరు చెప్పాలి కదా, చెప్తే ఇచ్చేస్తాడా వాడు? డబ్బులు ఇవ్వాలి వాడికి. మరి అంత చిన్న ఆలోచన, కామన్ సెన్స్, దీనికి ఎందుకు ఉపయోగించరు మీరు? ఏది ఆలోచిస్తే మీరు ఏ ఊరికి వెళ్లాలనుకుంటే ఆ ఊరికి టికెట్ గ్యారంటీగా లభిస్తుంది. కాదని అవడనగలడు, కానీ కండిషన్ ఉంది. ముందు ఏ ఊరికి వెళ్లాలో మీకు తెలియాలి, దానికి కావాల్సినటువంటి డబ్బులు ఉండాలి మీ జేబులో. డబ్బులు లేకపోతే డబ్బులు లేకుండా ఎక్కగలిగే ధైర్యమైనా ఉండాలి. ఇట్స్ ఓకే, ధైర్యమైనా ప్రాణశక్తి అయినా ఒకటే కదా, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ కామమయ శరీరము ఉపయోగం ఎప్పుడు? ఆలోచనలు స్పష్టంగా నిర్ధారించుకున్న తర్వాత. అందుకే చాలా మంది అందరూ సుఖంగా ఉండాలి మాస్టారు, అసంభవం అంటాను. అది ఇక్కడే కూర్చున్నాం, అందరూ సుఖంగా ఉండాలి అన్నావు. ఒకటి ఫ్యాన్ తక్కువ స్పీడ్లో ఉండాలి, ఒకటి ఫ్యాన్ ఎక్కువ స్పీడ్లో ఉండాలి, అప్పుడు అందరూ సుఖంగా ఉండరు. ఎక్కువ స్పీడ్లో ఉన్నవాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి, తక్కువ కావాల్సిన వాడు ఫ్యాన్కి దూరంగా కూర్చోవాలి. ఇంకొకటికి అసలు ఫ్యాన్ అక్కర్లేదు, అందరూ సుఖంగా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఫ్యాన్ ఉంచాలా తీసేయాలా? చాలా మనోమయ కోశంలో మీరు ఏది ఆలోచిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి సందేహమో అక్కల లేదు అది. యు నీడ్ నాట్ డౌట్ అబౌట్ ఇట్. కానీ కండిషన్ ఏంటి? అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి సంబంధం ఉండకూడదు. అదే సాధన. మొత్తము మనము మనోమయ కోశంలో చేయవలసినటువంటి సాధన ఏంటి అంటే కలపటం కాదు, తీసేయటం, విత్డ్రాయల్. ఎలాంటి విత్డ్రాయల్? గురుదేవులకు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉండేవారు. ఒక బండరాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, మనుషులు దాని మీద ఎక్కుతూ ఉంటారు, కుక్కలు వచ్చి పక్క నుంచి యూరినేట్ చేసేస్తూ ఉంటాయి, పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి గందరగోళాలు చేస్తూ ఉంటారు. ఒక శిల్పి వచ్చాడు, ఆ మంచి పెద్ద బండరాయిలో వాడికి అందమైనటువంటి కృష్ణుడి విగ్రహం కనిపించింది. వాడికి
ఇంకా కృష్ణుడి విగ్రహం బయటకు తీయాలి అంటే ఏం కలపాలి వాడు దానికి? కలపాలా తీసేయాలా? తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది? అందమైనటువంటి విగ్రహం బయటపడుతుంది. బయటపడ్డాక ఇంకా ఎవడు దాని మీద ఉమ్మడు, గ్యారంటీ అది. ఏం చేస్తాడు? ఇంకా మాలలు వేస్తారు, ఆరుతులు ఇస్తారు. అలాగే మన మయోమన కోశంలో ఉన్నటువంటి అన్నమయ కోశం యొక్క సంస్కారాలు, ప్రాణమయ కోశం యొక్క సంస్కారాలు తీసేయాలి. కేవలం ఆలోచన మాత్రమే మిగలాలి. ఇది చాలా కష్టం. దానికి ఋషులు ఏం చేశారు? అర్ధరహితమైనటువంటి కొన్ని శబ్దాలను కల్పిస్తే అది ఏ ఆలోచనకి దారితీయదు కదా. పెన్ను ఓ రూపం వస్తుంది మీకు, అప్పుడు మీకు నచ్చిన పెన్ను గుర్తొస్తుంది. ఆవు, ఆవు అంటే మీకు చిన్నప్పుడు ఎప్పుడో పొడిచేసింది అనుకోండి, అది కోపం దాని మీద. లేదు, చిన్నప్పుడు మీ ఇంట్లో ఆవులు ఉండేవి, ఒక ఆవు అంటే చాలా ఇష్టం, ఆవు అనే శబ్దంలో మీకు ఆవు తప్ప మిగతా ఆవులు గుర్తురావు. అంచేత ఋషులు ఏం చేశారు? నీకు కావలసినటువంటి ఆదర్శవంతమైనటువంటి గుణాలను సమకూర్చుకో, ఆలోచనలు పెట్టుకోకు, క్యారెక్టరిస్టిక్స్. ఆ క్యారెక్టరిస్టిక్స్ కి ఒక మానవ ఆకృతి. ఇప్పుడు గాయత్రిమాత, గాయత్రిమాత గురించి నువ్వు ఎలా ఆలోచించగలవు? నీకేది ఆలోచన రాదు కదా. దానికి ఒక మానవ ఆకృతి, స్త్రీ రూపం ఇచ్చుకోవచ్చు, పురుష రూపం ఇచ్చుకోవచ్చు. గాయత్రికి మనం స్త్రీ రూపం ఇచ్చుకున్నాం. స్త్రీ రూపం ఇచ్చాక ఏం చేసాం? ఆమె చేతిలో కమండలం పెట్టాం. కమండలం చూడగానే మనకేం గుర్తు రావాలనుకున్నాం? సత్కర్మలు. ఆమె చేతిలో ఓ పుస్తకం పెట్టాం, చూడగానే ఏం గుర్తు రావాలి? సదాలోచనలు, లేకపోతే మంచి పుస్తకాలు. ఆమెను హంస మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాం, ఏం గుర్తు రావాలి మనకి? విచక్షణ జ్ఞానం, వివేకము. పాలు నీరు కలిసిపోతే నీళ్లను వదిలేసి పాలను స్వీకరించగలిగేటటువంటి గుణం. పద్మము, నిర్లిప్తత. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మన ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాను నేను. నీళ్లలో ఉండి కూడా పద్మ దళాల మీద ఏ విధంగా అవుతే నీరు అంటుకోదు, నేను ఆ విధంగా జీవిస్తాను అనేటటువంటి రూపకల్పన ఒకటి చేసి మీ మనోనేత్రాల ముందు పెట్టుకుని దాన్నే చూస్తూ కూర్చున్నారు అనుకోండి, ఏమవ్వాలి? ఆ ఆలోచనల్ని మీరు దిగాలిగా. అప్పుడు మీరు ఏమవ్వాలి? ఆ స్వరూపమే అయిపోతారు. టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? ఆలోచన అవుతే ఆలోచించారు ఇక్కడి నుంచి నేను మెడ్రాస్ వెళ్ళాలని. ఆ ఆలోచన నిజంగా జరగాలి అంటే మళ్ళా రెండు శరీరాలు పనిచేయాలి. ముందు ఆ ఆలోచన కోరికగా మారాలి, ప్రాణమే శరీరంలోకి రావాలి. కోరికగా మారిన తర్వాత ఈ శరీరం కదలాలి. ఇక్కడి నుంచి కదిలి ఎక్కడికి వెళ్ళాలి? ఆ స్టేషన్ కు ఎక్కడికి వెళ్లి ఆ రైల్వే దాంట్లో పడేస్తే కంపార్ట్మెంట్ లో, రైల్వే కంపార్ట్మెంట్ లో ఒక మనిషి ఎక్కాడు, పైకి ఎక్కి పడుకున్నాడు. మెడ్రాస్ వచ్చిందా అని అడిగాడు. కింద ఉన్నవాడు జవాబు చెప్పాడంటే, మెడ్రాస్ వచ్చిందా అంటే గుంటూరు వచ్చిందన్నాడు. భలే అభివృద్ధి చెందిపోయింది రైల్వేస్, పై కంపార్ట్మెంట్ మెడ్రాస్ వెళ్తూ ఉంటే కింద కంపార్ట్మెంటే ఆలోచించడానికి రకరకాలుగా ఆలోచించవచ్చు. ఆలోచనలకు అంతు లేదు కదా. ఇలాంటి ఆలోచనలు పనికిరావు. వాడికి తెలియాలి, వాడు తప్పు ట్రైన్ ఎక్కేశాడు అది, అందులో వాడే కరెక్ట్, లేకపోతే కింద వాడు అలా అనుకోవచ్చు. ఆలోచనలని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ కరెక్ట్ ట్రైన్ ఎక్కాలి. ఎక్కాక ఇంకా నువ్వు నిద్రపోవచ్చు. ఇట్ విల్ లీడ్ యూ టు ది రిక్వైర్డ్ డెస్టినేషన్. అలాగే ఆ గాయత్రి యొక్క స్వరూపాన్ని మీరు ధ్యానం చేశారు. ధ్యానం చేసిన తర్వాత మీరు మంచి పుస్తకాలు చదవకపోతే, చదివినటువంటి వాటిని ఆచరణలో పెట్టకపోతే, అంటే ప్రాణమే కోశంలోకి అది రాలే, ఇంక కిందగా ఎలా దిగుతుంది? ఇంచేత ఏదైతే మన మనోభూమిలో మానసిక స్థితిలో ఆలోచిస్తున్నామో దానికి తగినటువంటి కోరికలు మనం సమకూర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ కోరికలు ఎలాంటివై ఉంటాయి? మనకి నచ్చనివై ఉంటాయి. ఆ నచ్చనటువంటి కోరికల్ని ఆచరణలో పెట్టడమే తపశ్చర్య. ప్రాణమయ కోశానికి, అన్నమయ కోశానికి మనం చదువుకున్నాం కదా తపశ్చర్య ఆసనాలు వేస్తామని. అంచేత మీ మనస్సు ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని పొందదలుచుకుందో దాని యొక్క ఆలోచనలకి ఒక రూపమైనా ఇవ్వండి. రూపం ఇవ్వాలని లేదు మాస్టారు మాకు. అక్షరాల కూర్పు ఇవ్వండి, మంత్రాల కూర్పు ఇవ్వండి. ఆ మంత్రానికి ఎంతో అర్థాలు వస్తాయి మనకి. ఆ అర్థాల అనుసారము మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. అంచేత మనోమయ కోశంలో రెండు సాధనలు, ఒకటి ధ్యానము, ఒకటి జపము. ధ్యానమైనా మీరు ఉపయోగించుకోండి. ఆధునిక కాలంలో ధ్యానం చేయటానికి మీకు ఇంకొక ఈజీ మెథడ్ ఉంది. నిజంగా అద్భుతాలను సృష్టించగలిగేటటువంటి గురుస్థాయి వ్యక్తులు జీవించి మన మధ్యనే తిరుగుతున్నారు. గణప సత్యనారాయణ స్వామి, సత్యసాయి బాబా జీవించి మన మధ్య తిరుగుతున్నాయి. మీరు ఇలాంటి రూపకల్పన చేసుకోలేరు, వాళ్ల రూపాన్ని ఊహించుకోండి. మీరు నిరంతరం వాళ్ల నామాన్నైనా స్మరించండి, రూపాన్నైనా ఊహించండి. కాదు రెండూ కల్పేసుకోండి, నామము రూపము రెండూ కలుపుకోండి. ఏమవుతుంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పుడు కాకపోయినా రేపైనా మనస్సు యొక్క నియమానుసారము సజాతీయ పదార్థాలన్నీ ఒక చోటకి చేరుకుని ఏ వ్యక్తి యొక్క గొప్పతనాన్నో ఏ మంత్రము యొక్క గొప్పతనాన్నో మీరు నిరంతరము మీ మనోక్షేత్రంలో పెట్టుకున్నారో ఆ పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి. నేచర్స్ లా అది, మీరు దాన్ని తప్పించుకోలేరు. అందుకని ఏం చెప్తారు ఋషులు, వాళ్ళు జపం చేసుకుంటే చేసుకుంటూ వెళ్ళండి. మీకెందుకు, మీరు బాహ్య జగత్తులో ఫలితాలు వచ్చాయా లేదా, యూ డోంట్ వరీ. ఏంటి వాళ్ళ ధైర్యం, వచ్చి తీరుతాయి అవి, రాకుండా మీరు తప్పించుకోలేరు. ముఖ్యంగా ఒక సత్పురుషుని యొక్క దర్శనము. ఇంతమంది గురువుల గురించి మనం చెప్తున్నాం కదా, ఇంతమంది గురువుల యొక్క ఫోటోని మీరు చూస్తున్నారు కదా. సుమారు 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు పాట్నాలో, అప్పుడు పాటలీపుత్ర అనేవారు దాన్ని, స్పీచ్ ఇస్తున్నాడు. బుద్ధుడు యొక్క సామర్థ్యం ఏంటంటే అప్పుడు మైక్ సెట్స్ అవి లేవు, కానీ ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ బుద్ధుడు తన పక్కన కూర్చొని చెప్తున్నాడా అనేటట్టు వినిపించేది. ఆ బుద్ధుడు యొక్క సిద్ధి అలాంటిది. 2 మైళ్ళ దూరంలో 12 ఏళ్ల ఒక పశువుల కాపరి, 2 మైళ్ళ దూరం నుంచి అతని చెవిలో 2-3 మాటలు పడ్డాయి. ఇతని చదువు రాదు, బుద్ధుడు పాలీ భాషలో ఏదో ప్రవచనం ఇచ్చేస్తున్నాడు. అతను బుద్ధుడని కూడా తెలియదు ఇతనికి. పశువుల కాపరి, పశువుల్ని తేలుకుంటున్నాడు. తోడుకుంటూ ఉంటే దూరం నుంచి ఒక 1-2 నిమిషాలు అలా చూశాడు, పక్కకు వచ్చేసాడు, మర్చిపోయాడు అసలు అతను ఆ సంఘటన చూశాడని కూడా. 1875లో అదే వ్యక్తి ఒక మహామానవుడిగా రూపొందాడు, జిడ్డు కృష్ణమూర్తి. ఇప్పుడు లేడు, మందమందనే ఒక 2-3 ఏళ్ళు అయింది ఆయన శరీరం వదిలేసి. సత్పురుషుల యొక్క రూపదర్శనం ఒక్కసారి మీకు అలాంటి ఫలితాన్ని ఇస్తే, ఆ సత్పురుషుణ్ణి మీరు రోజుకో 10 సార్లు 15 సార్లు దర్శనం చేసుకోగలిగితే, దండం పెట్టుకోగలిగితే, వాళ్ళ ఫోటోలు అనుకోకండి, అది వాళ్ళ యొక్క రూపాలవి, ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి. కానీ జిడ్డు కృష్ణమూర్తికి పశువుల కాపరి స్థలం నుంచి జిడ్డు కృష్ణమూర్తిగా మారటానికి 2500 సంవత్సరాలు పట్టింది. కానీ పశువుల కాపరి, అతనికి అతను బుద్ధుడు అని తెలియదు, ఈ విజ్ఞానం అంతా తెలియదు. మరి విజ్ఞానం అంతా తెలిసినంత మనకి ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా కనుక తెలిసిన విజ్ఞానాన్ని, ప్రాణమయ అన్నమయ కోశాల యొక్క అడ్డంకుల్ని బలవంతంగా తొలగిస్తూ చేసుకుంటే 4 సంవత్సరాల 8 నెలల 9 రోజులలో పరిపూర్ణమైనటువంటి బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళిపోవచ్చు, గ్యారంటీ అదే. ఏంటి అడ్డు రాకూడదు? మీ అన్నమయ కోశము, మీ ప్రాణమయ కోశము అడ్డు రాకూడదు. అడ్డు రాకూడదు అంటే వాటికి కావాల్సిన పనులు చేసుకోవచ్చు, ఆహారం ఇవ్వచ్చు వాటికి, కానీ వాటికి బానిస అవ్వకూడదు మనం. మరి అంత విజ్ఞానం అంత ఇది కేవలము ధ్యానము జపం వల్ల మనం తెలుసుకోవచ్చు అని మనకి తెలిసాక కూడా మన శరీరాలు దానికి లొంగటం లేదు అంటే ఏది అడ్డు తగులుతోంది? అన్నమయ కోశం అడ్డు తగులుతోంది. మనసు అడ్డు తగటంలే, మనస్సుకి ఇష్టమే. శరీరానికి ఇష్టంలే, మనసుకి ఇష్టమే కూర్చొని చేయటం. శరీరమే అంటుంది ఇంకా టైం అయినది, పావుతుకి 8 అయింది, ఇంకా 15 నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఆపేస్తాడు మాస్టారు. ఇప్పుడే ఆపేయచ్చు, ఎక్కువసేపు నేను తీసుకోను. ధ్యానం అంటే అర్థమైంది కదా, ఏ ఆదర్శాన్ని ఏ లక్ష్యాన్ని. మళ్ళా మీరు గజిబిజి కాకండి, మీకు ఇష్టం వచ్చినటువంటి ఆదర్శాలు దయచేసి పెట్టుకోకండి. మనకి ఒకటే ఒక ఆదర్శం, ప్రకృతి యొక్క నియమాలు అర్థము చేసుకుని ప్రకృతి నిరంతరము ఏ లక్ష్య సాధన వైపు వెళుతోందో దానికి అనుగుణ్యంగా జీవించటమే ఒకే ఒక ఆదర్శం. ఇంకో ఆదర్శం మీరు పెట్టుకున్నా ప్రకృతి విందు, మీరు అనవసరంగా ప్రకృతికి అగెనిస్ట్ గా వెళ్ళటానికి ట్రై చేయకండి. ఋషిమయ జీవితం అంటే అంతే అర్థం. ఇది ఒక్కటి సాధించటానికి మీరు ఎక్కడున్నారో అక్కడుండండి, పరిగెట్టుకుని ఇక్కడికి రాకండి. వీలుంటే తప్పనిసరిగా రండి, వీళ్ళున్న వాళ్ళు రమ్మంచికే కానీ నేను చెప్పేది, కానీ వీళ్ళుందా లేదా, మీ ప్రాణమే కోసి అక్కడికి రమ్మంటోందా, మీ మనోమే కోసి అక్కడికి రమ్మంటోందా, నాకు తెలీదు, నన్ను నిర్ణయించమని మాత్రం అడగండి. కానీ రావాలనేటువంటి విపరీతమైన తపన ఉంది మాస్టారు అన్నారంటే అది మనోమయ కోశం కాదు, ఖచ్చితంగా అది ప్రాణమయ కోశమే. మనోమయ కోశానికి కోరికలుండవు, ఒక ఆలోచన వస్తుందంటే, ఏమీ కోరికలు ఉండకూడదు. ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా కూడా మనం ఇంకా ప్రకృతిని కాంకర్ చేసేటటువంటి స్థాయిలో లేము. ఆ కాంకర్ చేయటానికి మనం ఏం చేయాలి, ధ్యానం చేసుకోండి, మంత్రజపం చేసుకోండి. ఈ ధ్యానము మంత్రజపము కాకుండా ఇంకొక రెండు ఇవి ఉన్నాయి, ఒకటి త్రాటకము, రెండోది తన్మాత్ర సాధన. ఆ రెండు సూక్ష్మంగా చెప్పి వదిలేస్తాను, దాని తర్వాత మీరు డెవలప్ చేసుకోండి. త్రాటకము అంటే ఏదో ఒక బిందువు పైన మీరు ధ్యానం పెట్టుకుని ఆ బిందువునే చూస్తూ ఉంటే మొదటి కొన్నాళ్ళు ఏమవుతుందంటే ఆ బిందువు కదులుతుంది, రకరకాలైనటువంటి ఆకృతి వస్తుంది. రెండు నెలల మూడు నెలల తర్వాత ఆ బిందువు స్థిరపడిపోతుంది. కానీ దీన్ని నేను అడ్వైస్ చేయను, మంచిది కూడా కాదు. ధ్యానం చేసుకోమని చెప్పానే, అది అంత త్రాటకం. మీరు ఏ స్వరూపం అయితే మీకు ఇష్టమో దాన్ని మీరు కళ్ళు మూసుకుని చూసుకుంటే అది త్రాటకమే కదా, అంచేత అంతర్త్రాటకం వైపు వెళ్ళండి, బాహ్య త్రాటకం మనకు వద్దు. ఇంకోటి తన్మాత్ర సాధన. ఈ సాధన ఆహారం తీసుకునేటప్పుడల్లా మీరు చేసుకోవచ్చు. ఆహారం మీరు తింటున్నారు, ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ ఐటమ్ మీకు మిగతా వాటికంటే ఎక్కువ నచ్చుతుంది. సాధారణంగా ఏంటవుతుందంటే మజ్జిగ అన్నం ఎక్కువ రుచిగా ఉంటుంది నా అనుభవం. మరి మీ అనుభవం ఏంటో నాకు తెలీదు. ఏం చేయాలి అప్పుడు, ఏ ఆహారం అయితే మీకు చాలా బాగా రుచిగా ఉన్నదో ఆ ఆహారం యొక్క రుచిని మీరు జ్ఞప్తికి ఉంచుకోండి. భోజనం అయిపోయిన తర్వాత ప్రతి గంట గంటకి ఆ ఆహారం యొక్క రుచిని మీరు స్మరించుకోండి. అర్థమైంది కదా, ఇది ఏమైంది, రుచి తన్మాత్ర సాధన. అదేవిధంగా రూపం, గాయత్రి మాత యొక్క స్వరూపం చూశారు, కళ్ళు మూసుకున్నారు, ఆ స్వరూపాన్ని మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. రూప తన్మాత్ర సాధన. ఫ్యాన్స్ అప్పుడవుతోంది రాత్రి, ఎవరింటికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లో ఫ్యాన్స్ అప్పుడవుతోంది. మన ఇంట్లో ఫ్యాన్ లాగా చప్పుడవటం లేదు, మన ఇంట్లో ఫ్యాన్ చప్పుడవుతుంది కానీ మనం దాన్ని పట్టించుకోం. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళ ఫ్యాన్స్ అప్పుడు మన ఫ్యాన్ చప్పుడులా లేదు. ఏం చేస్తాం అప్పుడు, ఈ తన్మాత్ర సాధన చేసుకోండి. ఆ ఫ్యాన్స్ అప్పుడే వింటూ ఉండండి మీరు. తర్వాత కళ్ళు మూసుకుని ఆ ఫ్యాన్ ఆపేసి అదే ఫ్యాన్స్ అప్పుడు వస్తుందో లేదో చూసుకోండి. అంటే అలాగే మిగతా కూడా గంట కొట్టండి, కాసేపు గంట ఆగిపోతుంది, ఆ గంట సౌండ్ వినండి. శబ్ద తన్మాత్ర సాధన. స్పర్శ, ఓ ఐస్ గ్లాస్ చేతిలో పట్టుకోండి, వదిలేసేయండి. మళ్ళీ ఇదే చేత్తో వదిలేసేయండి అంటే గ్లాస్ వదిలేయకండి, అది కింద పడి బదులవుతే కష్టం. వదిలేసేయండి అంటే గ్లాస్ మీద పెట్టి గ్లాస్ పక్కన పెట్టుకుని ఈ చేతిలో మామూలు గ్లాస్ రూమ్ టెంపరేచర్లో ఉన్న గ్లాస్ పట్టుకుని ఆ చల్లదనాన్ని ఇక్కడ మీరు స్పర్శలో పుట్టించగలుగుతున్నారా లేదా చూసుకోండి. తన్మాత్ర సాధన. దీనివల్ల ఏమవుతుందని మీ ఉద్దేశం, ఇది మీరు నిజంగా చేయగలిగితే ఈ సాధన, ఈ సాధన మీరు కరెక్ట్గా చేయగలిగారు, దీనివల్ల ఫలితాలు ఏమొస్తాయో మీరు ఊహించగలరా? ఏం చెప్పుకున్నాం, మనస్సు యొక్క లక్షణం ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కదా, ఇలా చేయి తిప్పితే ఆ వస్తువు రావడానికి కారణం అదే. కోరికలు ఏమి లేనటువంటి వ్యక్తి చేయి కూడా తిప్పక్కర్లే, వాడు అనుకుంటే వచ్చేస్తాయి తన్మాత్ర సాధనలో. కానీ నువ్వు నిజంగా కోరిక లేనటువంటి స్థితికి ఎదగగలగాలి. మొత్తం సాధన రహస్యం అదే, మనోమయ కోశ యొక్క సాధనలో కోరిక రహిలినటువంటి అన్నమయ కోశానికి అతీతంగా ఉండేటటువంటి ధ్యానము జపము తన్మాత్ర సాధనలు తత్కాలమే ఫలిస్తాయి అనేది గుర్తుంచుకుంటూ ఇవాళకి ఇక్కడ ఆపుదాం. కానీ ఈ మనోమయ కోశ సాధనే చాలా ఇంపార్టెంట్, మొత్తం సాధకుడికి మొత్తం మానవ జాతికి మనోమయ కోశమే ఇంపార్టెంట్ అన్నది మాత్రం మీరు మర్చిపోకండి. స్వస్తి.